ప్రేమ స్వరూపులార. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని అందించినటువంటి బ్రదర్ గణేష్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం
త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చింత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. స్వామి ప్రారంభించిన ఎన్నో కార్యక్రమాలలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు జరుపుకునే వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవం ఎంతో ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకునే ఈ క్రీడోత్సవంలో స్వామి విశ్వవిద్యాలయం కళాశాలలలోని పాఠశాలలలోని విద్యార్థులంతా అంతేకాకుండా అధ్యాపకులు కూడా కలిసి స్వామికి అర్పించే ఈ క్రీడోత్సవం ఎంతో అపురూపమైనది. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో ఈ వార్షిక క్రీడోత్సవం ద్వారా స్వామి మనకు అందించే సందేశాలను, అందులోని అంతరార్థాలను స్వామి విద్యార్థి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ కోట శివకుమార్ గారు ఇప్పుడు మనం వినబోయే వారి ప్రసంగం ద్వారా అందిస్తున్నారు.
అఖండమండలాకారం వ్యాప్తం యస్సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా சிக்ஷுருன்மீளிதம் ஏன தஸ்மை ஸ்ரீ குரவே நம.
దివ్య సాయి శ్రోతలందరికీ సాయిరాం. మనకి జనవరి 2వ వారంలో ప్రతి ఏటా స్వామి సమక్షంలో స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీయే కాకుండా గొప్ప అవకాశంగా కలుగుతోంది. ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కేవలం ఆటలే కాకుండా డ్రామాలు, కల్చరల్ ఈవెంట్స్ అనేది కూడా జరుగుతాయి. వీటికి విద్యార్థులందరూ ఎంతో కృషి చేసి వారి 100% ఎఫర్ట్ పెట్టి స్వామికి ఆనందం చేకూర్చాలి, స్వామి వీటిని చూసి హర్షించాలి అన్న ఒక ఉద్దేశంతో వారందరూ పాటుపడ్డము. అదేవిధంగా స్వామి ప్రతి ఏటా కూడా పిల్లలకి తన అనుగ్రహం ఇచ్చి వారికి ఎటువంటి ఆపదలు సంభవించకుండా తాము ఉన్న స్థాయి కన్నా కూడా ఉన్నత స్థాయికి వెళ్లడానికి తమలోనే అటువంటి ఒక శక్తి ఉంది అని నిదర్శనగా చూపెట్టడానికి అన్నట్టు ఈ స్పోర్ట్స్ మీట్ జరుపుతూ ఉంటారు. అయితే ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నప్పుడు మనందరము కూడా ఒక్కసారి స్వామి మనకి ఎందువల్ల ఇది చేపిస్తున్నారు, ఎందుకు ఒక సెపరేట్ డే స్పోర్ట్స్ మీట్ అని మనకు అనుగ్రహించారు, లేక ఎందుకు మనకి కల్చరల్ యాక్టివిటీస్ వైపు మనకి అంత ప్రోత్సాహం ఇస్తారు అన్న విషయం గురించి కాస్త ప్రస్తావించుకుంటే మనకి ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడంలోనూ లేక వాటి గురించి మనము నెమరు వేసుకోవడంలోనూ మన స్మృతుల్లో, ఎందుకంటే కొంతమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఈ రోజు స్పోర్ట్స్ మీట్లో వాళ్లు పాల్గొనలేకపోయినా కూడా వారు ఉన్నప్పుడు అటువంటి తీపి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ వారు ఎంతో ఆనందం పొందొచ్చు. వాటి వెనకల దాగి ఉన్న విషయాలు స్వామి ఏం చెప్తున్నారు అనేది మనము చక్కగా ప్రస్తావించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా మనం భావిద్దాం. మొట్టమొదట స్వామి ఆటలు అనేది రెండు ముఖ్యమైన ఉద్దేశాల కోసము మనము ఆడాలి, పాల్గొనాలి అని చెప్పారు. ఒకటి శారీరక దృఢత్వము, రెండోది మానసిక స్థైర్యము. ఈ రెండూ ఉంటే ఏమిటి మనకి వస్తుంది అనేది విషయం మనం ప్రస్తావించుకుందాము. అయితే మొట్టమొదటి స్వామి శారీరక దృఢత్వము అన్నప్పుడు స్వామి ఏమన్నారంటే, స్వామి మాటల్లోనే చెప్పుకోవాలంటే మన శరీరాలు ఉక్కు గుండుల్లాగా తయారవ్వాలి అన్నారు స్వామి. అంటే అర్థం ఏమిటంటే మనము ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నట్టు వెళ్లి చాలా ఆకర్షణీయంగా ఒక జిమ్నేషియంకో ఎక్కడికో వెళ్లి బాగా కండలు తిరిగిన శరీరంలాగా ఉండి మనం ఏదైతే 6-pack, 3-pack, 4-pack అంటూ ఉంటామో అటువంటి విధంగా జరగాలి అన్న విషయము కాదు గురి నేను ప్రస్తావించేది. అది కూడా ఒక శ్రమ కూడుకున్న విషయమే, అది కూడా మంచిదే. కాకపోతే అంతకన్నా గొప్ప విషయం స్వామి చెప్తున్నారంటే, ఈ శరీరానికి విపత్తు కలిగించేది లేక కష్టం కలిగించే విషయం మన జీవితాల్లో ఏమొచ్చినా కూడా అటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొని నిలదొక్కుని ఈ జీవిత యానంలో మనకి సంపూర్ణంగా చేయూతనిచ్చే ఒక శక్తి ఆ శరీరానికి రావాలి అని. దీనికి అన్నిటికన్నా గొప్ప ఉదాహరణ మనకి ఆంజనేయ స్వామి హనుమంతుడు. కేవలము రామనామము అన్న జపంతో శరీరాన్ని నింపేసి అది అంతా ఒక రసవంతంగా తయారు చేశారాయన, కానీ అది ఉక్కు శరీరము. ఎందుకంటే రామకార్యం కోసం ఏదన్నా సాధించడానికి అనుక్షణము కూడా తయారై ఉండేది. మరి ఎటువంటి కార్యము సాయిరాముడు ఇంతమంది విద్యార్థులతో చేయించాలనుకుంటున్నారో మనకి తెలియదు. వారి వారి జీవితాల్లో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందో కూడా తెలియదు. కాబట్టి వాటికి సరిగ్గా సరిపోయే ఒక శరీర దృఢత్వము మనమందరం కూడా పెంచుకోవాలని స్వామికి చెప్తున్నారు. అందువల్ల ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే, అది ఒక పాజిబిలిటీ స్వామి మనకి చూపెడుతున్నారు. ఎందుకంటే స్వామి స్పోర్ట్స్ మీట్ అని పెట్టంగానే విద్యార్థులందరూ కూడా వారు ఎప్పుడూ చేయనటువంటి ఒక గొప్ప విన్యాసం గాని లేకపోతే గొప్ప గొప్ప అడ్వెంచర్స్ గాని చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటి పాజిబిలిటీ, ఇటువంటి ఒక సమర్థత ఈ శరీరంలో ఉంది సుమ, ఈ బాడీ మైండ్ మెకానిజంలోనే ఉంది, అది నేనిచ్చింది అని స్వామి మనకి గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల శరీర దృఢత్వం గురించి స్వామి మొట్టమొదటి చెప్పారు. ఇక మానసిక స్థైర్యం, మానసిక స్థైర్యము అనేది శరీర దృఢత్వం కన్నా కొంచెము హెచ్చుపాళల్లో మనకు కావాల్సి వస్తూ ఉంటుందండి. అందువల్లనే మనం చూస్తూ ఉంటాము, ఎవరికైతే మెంటలీ విల్ పవర్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి శరీర దృఢత్వం కొంత తగ్గినా కూడా వారు ఎన్నో పనులు చేయగలుగుతూ ఉంటారు విల్ పవర్తో. ఎందువల్ల అంటే మానసిక స్థిరత్వము అనేది ఈ శారీరక దృఢత్వం వెనకాల లేకపోతే ఎంత శారీరక దృఢత్వం ఉన్నా కూడా అది పరికరానట్టే లెక్క. ఇది ఎటువంటిదంటే ఎంతో శరీరం పెంచి దృఢవత్నంగా చేసుకున్న తర్వాత ఒక పిల్లికో నల్లికో చూసి భయపడే తత్వం లాంటిదన్నమాట. ఎందుకంటే ఆ భయము అనేది ఒక మానసిక రోగము. ఆ మానసిక రోగము అవధులు ఇంత అంత అని చెప్పలేము, ఎంతన్నా ఉండొచ్చు. కాబట్టి దాన్ని క్రమంగా మనపైన విజయం చేసేట్టు కాకుండా మనం దాని నుంచి మనం దాన్ని కొంతవరకు సాధించాలి అని స్వామికి చెప్తూ ఉంటారు. కాబట్టి మానసిక స్థైర్యము, ఈ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ జరిగేది కేవలము శారీరకంగాని మానసికంగాని కాదు, ఇది మన జీవితానికి ఏ ధ్యేయం కోసం మనం ఇక్కడికి వచ్చామో అది మాత్రమే మనకి సిద్ధిస్తుంది అని స్వామి చెప్తారు. అదేంటంటే బ్రహ్మజ్ఞాన నిష్ట అనేది మనకు ముఖ్యంగా కలుగుతుంది అని చెప్పారు స్వామి. సో ఎటొచ్చి మనం ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే ట్రయాంగిల్లో ఒక కార్నర్ కింద ఒక వర్టెక్స్ గనక శారీరక దృఢత్వము అని మనం అంటే, ఇంకొక ట్రయాంగిల్లో ఒక కార్నర్ ఒక వర్టెక్స్ గనక మానసిక స్థైర్యము అంటే, ఈ రెండూ మనము స్వామి చూపెట్టిన విధానాలు స్పోర్ట్స్ ద్వారా గాని కల్చరల్ మీట్స్ ద్వారా గాని వీటి ద్వారా మనము సాధించి అందులో మనము సర్వకర్మలు కూడా భగవత్ప్రీత్యార్థం అన్నట్టు స్వామికి ఉన్న సమర్పించుకుంటున్నప్పుడు ప్రతి స్టూడెంట్ ఏం భావించాలంటే ఆ ట్రయాంగిల్లో పైన ఉన్న వర్టెక్స్ ఏదైతే ఉందో కార్నర్ దాని అంటే బ్రహ్మనిష్ట అనేది మనం సాధించగలుగుతున్నాము, దానికి మనము తయారవుతున్నాము అని మాత్రం ఆలోచించాలి. దానికోసం మాత్రమే ఇవన్నీ నేను చేస్తున్నాను అనేది మనకు ఆ భావం ఉండాలి అని స్వామి చెప్పారు. ఎందుకంటే ఆ బ్రహ్మనిష్ట అనేది మాత్రమే అద్వైత సిద్ధి అని స్వామి చెప్పారు. అయితే ఈ పాయింట్కి మనము మళ్లీ వద్దాము. మొట్టమొదట స్వామి తాము స్పోర్ట్స్లో ఏ విధంగా తన చుట్టూరా జరుగుతున్న స్పోర్ట్స్ని లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న స్పోర్ట్స్లో జరుగుతున్న విషయాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఈరోజు జరుగుతున్నట్టు ఉండకూడదు అనేవి చక్కగా మనకి చెప్పారు. అవి కొన్ని పాయింట్లలాగా మనం తీసుకుందామండి. మొట్టమొదట ఏదైనా ఒక ఆట ఆడాలి అన్నప్పుడు స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఉత్సాహం అనేది కావాలి. వెళ్లి నేను ఇది ఆడతాను అన్నప్పుడు ఆ ఆట నాకు మంచి రిజల్ట్స్ వస్తాయా లేదా నేను గెలవగలుగుతానా లేదా అనుకున్నప్పుడు ఆటే లేదు. మనం గమనిస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఆటలాడుతున్నప్పుడు ఒక ఇద్దరు ప్రత్యర్థుల ఆటలో గనక ఉంటే, ఒక టెన్నిస్ ఒక బ్యాడ్మింటన్ లాంటి ఆటో తీసుకుంటే అందులో ఉంటే గనక అందులో ఉన్న ఇద్దరికీ తెలిసి ఏమిటంటే ఆ ఆట అయిన తర్వాత ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు. అంతేకాకుండా రెండు టీంలు గనక ఏ వాలీబాల్ ఫుట్బాల్ ఏ క్రికెట్ ఆడారంటే అందులో ఎవరో ఒక టీం ఓడిపోతుంది, ఒక టీం ఓడవలసిందే ఒక టీం గెలవలసిందే. ఇది మామూలుగా ప్రపంచంలో ప్రపంచకంగా జరిగే విషయం. అందుకని నేను ఓడిపోతాను అని అనుకుని ఎవరికైనా స్ఫూర్తి లేక మానేస్తే లేకపోతే దీనివల్ల నాకేమన్నా నష్టం కలుగుతుందో నన్ను 10 మంది ఏ విధంగా అనుకుంటారు అన్నలాంటి భావాలు పెట్టుకుని వెనుకంజ వేస్తే ఆటలో పాల్గొనకుండా, అటువంటి వెనుకంజ వల్ల తప్పకుండా నిజంగానే ఓడిపోయాం మనం, అంటే ఆట ఆడకుండానే ఓడిపోయాము అన్న విషయం స్వామి చెప్తారు. ఈ స్ఫూర్తి అనేది, ఈ ఇన్స్పిరేషన్ అనేది, ఇది హృదయం నుండి రావాలి, అంతే తప్ప ఇది బయట నుంచి వచ్చే ఫోర్స్ కాదు అని స్వామి చెప్పారు. అందువల్ల చూడండి, ఎవరిని కూడా ఫోర్స్ చేసి మనం ఆట ఆడించలేం. అది హృదయం నుంచి వచ్చినప్పుడు ఆట ఆడించకుండా వాళ్ళని ఎంత ఆపాలని చూసినా కూడా ఆట ఆడించకుండా ఉండలేం కూడా. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట కూడా ఏదో కాళ్ళు చేతులు ఆడించి ఆట ఆడదామని ట్రై చేస్తారు. హృదయం నుంచి వస్తున్న ఆ ఇన్స్పిరేషన్ అనేది, ఆట ఆడాలి అనేది మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది. ఒక పిల్లవాడు కూడా తన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాడు అటు ఇటు, ఎందుకంటే ఆ కాళ్ళు చేతులు ఆడించడం అనేదే ఒక ఆట. ఆ ఆట అనేది జరుగుతోంది, ఈ ప్రపంచంతో ఒక ఆట. కాబట్టి స్వామి చెప్పారు, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్ అని. ఈ ఆట ఆడడానికి మనకి కంప్లీట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి 100% ఇంట్రెస్ట్తో ఆడవలసిందే తప్ప ఇది వదిలేసి మనం ఏదో సన్యాసుల్లాగా ఇదంతా నాకు అవసరం లేదు అనడానికి వీలు లేదని స్వామి చెప్పారు. ఎందుకంటే 100% ఇన్వాల్వ్ అయ్యి ఆడేదే లైఫ్ అనే ఆట. ఇది లైఫ్ని ఏదో నేను ఆడకుండా చూస్తూ ఉండిపోతాను అనుకునే తత్వం కాదు. కాబట్టి అటువంటి దానికి ఒక ప్రతీకగా ఈ ఆట నిలుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యంగా స్వామి చెప్తున్న విషయము మనం మాట్లాడుకోవాలి. ఏ ఆట అయినా కూడా మనకి దానివల్ల కలిగే జయ అపజయాలు అంటే రిజల్ట్స్ మీద దృష్టి ఉంచడం కన్నా ఆ ఆట ఆడడం పైన దృష్టి ఫోకస్ ఉండాలి అని స్వామి చెప్పారు. రిజల్ట్స్ పైన దృష్టి అనేది మనకి ఎప్పుడొస్తుంది అంటే ఈ జరుగుతున్న ఆట చాలా సీరియస్ గా తీసుకుని ఇందులో ఆ రిజల్ట్ అనేది ఒకటి మాత్రము చాలా ఇంపార్టెంట్, ఏ విధంగా అయినా కూడా ఆ జయము అన్న ఒక రిజల్ట్ వైపు ఈ ఆటను తీసుకెళ్లాలి అనుకునే భావము చాలా డేంజరస్. అది ఒక లైఫ్ లో స్ట్రెస్ మనకిచ్చి ఎన్నో అపమార్గాలు మనని పట్టిస్తుంది. మనము భారతం లాంటి గొప్ప కావ్యాలు మనకి ఉన్న ఉదాహరణలు, మహానుభావులు ఇచ్చిన ఉదాహరణల్లో కూడా ఇదే చూసాము. ఏదో విధంగా కావాల్సిన విషయం జీవితంలో కావాలి అనుకున్న దుర్యోధనాదులు వాళ్ళందరూ అన్ని రకాల పనులు చేశారు, అధర్మాల పాలయ్యారు. కానీ పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ఒక్క ధర్మ మార్గం పైన మాత్రము వాళ్లు ఫోకస్ చేసి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఆ ధర్మ మార్గం విడకూడదు, అంటే ఒక ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అవ్వాలి అన్న ఒక దృష్టి. ఆ దృష్టి వల్ల తుదకు జీవితంలో జీవిత గమ్యానికి సంబంధించి జయమనేది జరుగుతుంది తప్పకుండా. అంటే మనము వీళ్ళు ప్రాసెస్ గేమ్ ఎంజాయ్ చేస్తారు, ఆ చివరికి రావాల్సిన జయం ఏదో అది కూడా వస్తుంది అని స్వామి చెప్తారు. అయితే జీవితంలో జరిగే డ్రామాలో జయ అపజయాలు మన చేతిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మీరు గమనిస్తే గనక స్వామి ఎదురకుండా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చాలాసార్లు కల్చరల్ మీట్స్ లేకపోతే ఏదో నాటకాలు వేయడానికి పాటలు పాడడానికి మనం పూనుకుంటూ ఉంటాం. కానీ ఆ పూనుకున్నప్పుడు అన్నిసార్లు మనం అనుకున్నట్టు చక్కగా అది రావాలని లేదు. ఎన్నోసార్లు ఏ విధంగా జరుగుతుందంటే మనం అన్ని బాగున్నాయి అనుకుని వెళ్ళినప్పుడు సౌండ్ సిస్టమ్ బాగుండక లేకపోతే ఏదో పాడయ్యి ఆ టైంకి అక్కడ పాడయ్యేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే మన చేతిలో ఏమీ లేదు అంతా ఆయన నడిపిస్తున్నారు అని. కానీ అట్లా అనుకున్నంత మాత్రాన్ని నడిపిస్తారు కదా అని మనము అన్ని వదిలేసి కూర్చోకుండా మనము ఆ జరుగుతున్నది ఎంజాయ్ చేసి జయము ఆ రిజల్ట్ ది టెంపరీగా ఎట్లా ఉన్నా కూడా టెంపరీ రిజల్ట్స్ ని ప్రాపంచికంగా చూస్తే వాటిని పట్టించుకోకుండా ఇది కూడా భగవత్ ప్రీతి అర్థం అన్న ఒక ఉద్దేశంతో మనం మన 100% ఇస్తే తుదకు జరిగేది మాత్రం ఒక జయమే ఉంటుంది. ఆ జయం అంటే అది భగవంతుడు దాన్ని ఆయన తీసుకుంటారు, ఆయన యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక గొప్ప విషయం మన స్వామి మనకి ఈ మాట ద్వారా చెప్పారు. అంటే ఇక్కడ మన స్వామి చెప్పింది కాబట్టి జీవితము అనే దానికి మీరు వెనుకంజ వేయద్దు. స్వామి ఒక పాటలో అంటారు, మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమధారలే పంట విత్తులుగా భక్తే వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడు పంట సత్య ధర్మము శాంతి ప్రేమలతో యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము సత్యధర్మము శాంతి ప్రేమలతో. జయాపజయములు దైవాధీనములు కాబట్టి రిజల్ట్స్ మీద కాకుండా కూడా ఆటలో 100% మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈ రికార్డింగ్ నేను చేస్తున్నానంటే ఈ రికార్డింగ్ ఏ విధంగా వస్తుంది, పరులు దీన్ని ఏ విధంగా ఆస్వాదిస్తారు అన్న ధ్యాస కన్నా కూడా ఇప్పుడు నేను చేస్తున్నది ఏ విధంగా ఉంది, దానిపైన నేను ఇవ్వవలసిన 100% ఎఫర్ట్ ఏమిటి అనేది మాత్రము నేను చూసినప్పుడు ద రిజల్ట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ అని స్వామి మనకి చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది. తర్వాత ఆట ఆడినప్పుడు రూల్స్ ని పాటించాలి అని స్వామి చెప్తున్నారు. ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమం బట్టి జరుగుతోంది. ఇది స్వామికి చాలాసార్లు చెప్పారు. సూర్యుడు ఉండడము సర్వప్రపంచానికి ఒక వెలుతురు, తర్వాత వేడితనము ఇవ్వడము, అది క్రమం తప్పకుండా అది అవుతూ ఉండడము, ఆ సూర్యుని చుట్టూరా ఉండే గోళాలు, ఆ గోళాలవన్నీ తిరుగుతూ ఉండడం క్రమం తప్పకుండా, దానివల్ల పగలు రేయి అనేది జరగడము, తర్వాతేమో కాలాలు జరగడము, తర్వాతేమో మాసాలు జరగడము, దాన్ని బట్టి మనుషుల జీవితం అనేది జరుగుతూ ఉండడము, దాని సమయానికి వచ్చే వాన వల్ల లేకపోతే వచ్చే వేడి వల్ల ఎండ వల్ల జరగాల్సిన కార్యక్రమం మొత్తము పశుపక్షాదులు చెట్లు చేమలు అన్ని కూడా వాటి జీవితాలు కొనసాగించడము, వాటిపైన ఆధారపడ్డ మానవులు వాళ్ళ జీవితాలు కొనసాగించడము, ఇటువంటి ఒక పద్ధతి చూస్తూ ఉంటే ఒక పద్ధతి అనేది లేకుండా క్రమం అనేది లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు. కాబట్టి ప్రకృతిలో ఈ క్రమం అనేది ఏది తప్పుతున్నట్టు అనిపించదు, కాని మానవుడు ఈ క్రమాన్ని తప్పుతూ ఉంటాడు అని స్వామి చెప్పారు. ఈ విషయాన్ని స్వామి చతుష్పాద మహాసభ అన్న ఒక నాటకంలో అన్న ఒక చక్కని చిన్న కథలో స్వామి చెప్తూ అన్నారు, జంతువులన్నీ కూడా ఒకసారి సమావేశం చేసుకుని ఈ మానవులు మనకన్నా ఏ విధంగా గొప్పవాళ్లు, మనమే అన్నిట్లో ఏదో ఒక విధంగా గొప్పగా ఉన్నాం కదా, ఈ మానవుడికి ఎందుకింత ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది ఈ సృష్టిలో అన్న ఒక మాట వాళ్లు చర్చించుకుంటూ ఆ చతుష్పాద మహాసభకు ఒక అధ్యక్షత వహించడానికి ఒక ఋషిని, అడవిలో ఉన్న ఋషి, వారికి ఆయన పైన గురి ఉంది కాబట్టి ఆయన మహానుభావుడు అన్న ఒక ఉద్దేశంతో ఆయన్ని దానికి అధ్యక్షుడిగా ఉంచి వారు ఎన్నో చర్చలు చేసి చివరికి వాళ్ళు తీర్మానించింది ఏంటంటే ఒక విశ్వాసంలో కానీ లేక ఒక ధైర్యంలో కానీ ఒక ఉత్సాహంలో కానీ దేంట్లో కూడా మానవుడు ఏ ఒక్క జంతువుకి కూడా వారికి సాటి రాడు కాబట్టి మొత్తానికి మానవుడికి ఇటువంటి ద్విపాద జంతువు అయిన మానవుడికి ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థానం ఇవ్వడం మంచిది కాదు, అవసరం లేదు కాబట్టి మానవుడు ఉన్నతమైన ప్రాణి కాదు అన్న ఒక తీర్మానానికి వారు రాబోతున్నప్పుడు చివరి తుది తీర్మానంగా వారు అధ్యక్షుడిని మాట్లాడమన్నప్పుడు అధ్యక్షుడు అన్నిటికీ ఒప్పుకుని అన్ని ఒప్పుకున్న తర్వాత ఆ అధ్యక్షుడు చెప్పిన ఒకటే ఒక మాట ఏమిటంటే ఇన్ని విషయాల్లో ప్రతి జంతువు కూడా అవి మానవుడి కన్నా గొప్పతనం చూపెట్టినా కూడా అవి ఎందుకు చూపెడుతున్నాయి అంటే వాటి అది తప్ప వేరేగా చేయలేవు ఎందుకంటే ఆ క్రమంలో అవి బంధితులై ఉన్నాయి ఆ ప్రకృతిలో. కానీ మానవుడు మాత్రము ఈ క్రమాన్ని అవసరమైతే ఉల్లంఘించగలిగిన ఒక అవేర్నెస్ అనేది మానవుడిలో ఉన్నందువల్ల మానవుడికి ఒక మనస్సు అనేది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడం వల్ల ఆ మనస్సు రెండు వైపుల పదునుగల కత్తిలాగా వాడితే ఇటు లేకపోతే అటు జరిగి ఆ మానవుడు పశువు కన్నా హీనంగా కూడా తయారవగలడు లేక దైవం అంత గొప్పగా మారి దైవంగా కూడా కాగలడు కాబట్టి మానవజాతి కన్నా మించిన ఒక అవకాశం అనేది లేదు అందువల్ల మానవుడు గొప్పవాడవుతాడు అందువల్ల మానవుడికి అవకాశం అది వస్తోంది కాబట్టి ప్రతి మానవుడు ఆ దైవానుగ్రహం దైవ అవకాశం అనేది ఉపయోగించుకోలేకపోతున్నాడు అందువల్ల వాడు గొప్పవాడు కావట్లేదు కాకపోతే అవకాశం అనేది మానవ జీవితంలో మాత్రం ఇవ్వబడింది అని ఆ మహర్షి చెప్పినప్పుడు ఆ చతుష్పాద మహాసభలో అందరూ అంగీకరించినట్టు స్వామి ఒక చిన్న కథ చక్కగా చెప్తారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే రూల్స్ అనేది అన్ని చోట్ల ఇవ్వబడ్డాయి. ఈ మానవ జీవితం అనేది కూడా దీని ఔన్నత్యం ఎప్పుడు మనకి బయటపడుతుంది అంటే ఈ రూల్స్ కి పద్ధతి కొంతవరకు మనము అవలంబించి ఉల్లంఘించకుండా ఏ ధర్మము ఏ కర్మము మనకి ఉద్దేశించబడిందో అది చక్కగా చేస్తూ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది హృదయ ధర్మము మానవ ధర్మము అని తెలుసుకుని సాటి మానవులయందు సాటి ప్రాణులయందు అటువంటి ఒక కరుణ చూపెడుతూ దయ చూపెడుతూ ఉండడమే మానవుల లక్షణం అని చెప్తూ దీనికి ఆటలు ఒక చక్కని ప్రతీక అని స్వామి చెప్తారు. ఉదాహరణకి తీసుకుంటే ఒక ఫుట్బాల్లో గాని ఒక వాలీబాల్లో గాని మనం చూసుకుంటే అందులో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఇట్లాగే కొట్టచ్చు, దీంతో కొట్టకూడదు, లేకపోతే ఇక్కడి నుంచి ఇంతవరకు బాల్ గనక వెళ్తే బౌండరీ క్రాస్ చేస్తే ఇన్ని రన్లు, అది క్రాస్ చేయకపోతే ఆ రన్లు లేవు, ఒకవేళ పరిగెడుతూ పరిగెడుతున్నప్పుడు వేరే వాళ్ళు వికెట్లకేసి బాల్ కొట్టేస్తే అవుట్. ఈ విధంగా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో పద్ధతులు అందరినీ సరిగ్గా చూసుకోవడానికి ఒక ఎంపైర్ అని కూడా అక్కడ నుంచుని ఉంటాడు క్రికెట్ లో, అలాగే ఒక రెఫరీ అని ఉంటాడు అన్ని గేమ్స్ లో. అంటే ఈ పద్ధతులు ఆటలో ఎంత ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఆ పద్ధతులు లేకుండా ఆట అనేది లేదు. ఎందుకంటే ఆట లేకుండా మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉండదు. పద్ధతి లేకుండా ఆట ఏ విధంగా ఆడచ్చండి? ఇది నెట్ లేకుండా టెన్నిస్ ఆడినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి ఆట కుదరదు కాబట్టి పద్ధతుల్ని మనము అంగీకరించి ఆ పద్ధతుల్లోనే ఏ విధంగా ఆడాలి అనే దానికి ఒక సరియైన దృష్టి మాత్రమే పనికొస్తుంది. అది ఈ పద్ధతుల్ని మార్చే విధానం కాదు అని ఒక విధంగా చూసుకుంటే ఇది ఇంతకుముందు మనం స్వామి చెప్పిన మాటకి అంటే ప్రాసెస్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ కన్నా దానికే ఇది కూడా మనకి చేరుతుంది. ఎందుకంటే సరియైన దృష్టి కలిగినప్పుడు ఆ దృష్టి వల్ల ఈ సృష్టిలో ఏమీ లోపం లేదని తెలుసుకుని ఆ ఆట మనం యాక్సెప్ట్ చేసి ఈ ఆట యాక్సెప్ట్ చేసి ఆటలో ఉన్నట్టు ఉన్న విధంగా ఆడుతూ ఉంటాం. అప్పుడు ఆట మీద ఫోకస్ ఉంటుంది కానీ రిజల్ట్స్ మీద ఫోకస్ ఉండదు. కాబట్టి ఈ రెండు పాయింట్లు ఏ తర్వాత ఒకదానికే స్వామికి చూపెడుతున్నారు. ఇక మూడో విషయం స్వామిని చెప్పారంటే పిల్లలు అందరూ కూడా చాలా మంచివారే, అయితే మన మైండ్స్ మాత్రమే మన మనస్సులు మాత్రమే కోతి మనస్సులు, మంకీ మైండ్స్. కాబట్టి ఈ మంకీ మైండ్స్ కి ఏదో ఒకటి పని పెట్టాలి. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక కోతులు ఆడించేవాడు చూసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ కోతిని గనక ఒక దానికి పని పెట్టకపోతే ఆ కోతి వాడిని పట్టుకుని పీకడము వాడి జోలి పట్టుకుని పీకడము ఈ విధంగా ఏదో ఒకటి కోతి పనులు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కోతికి కోతి దేనికి ప్రతీక అంటే కోతి లిస్ట్లెస్నెస్ అనమాట. అంటే ఒక విధంగా అది కుదురుగా కూర్చోలేదు, కుదురు లేనితనము కోతికి అది తార్కాణం. కాబట్టి అటువంటి కోతికి దానికి కుదురు తీసుకురావాలి అంటే ఏ విధంగా తీసుకురావాలి, దానికి ఏమన్నా ఒక పని పెట్టాలి. ఎటువంటి పని పెట్టాలి? ఒక రెపిటేటివ్ పని పెట్టాలి అని స్వామి చెప్పారు. అంటే కోతులు ఆడేవాడు ఏం చేస్తాడంటే ఒక కర్ర వాడు నాటుతాడు, ఒక కర్ర గుచ్చి గ్రౌండ్ లో వాడు ఏం చేస్తాడంటే కోతికి మెల్లిగా అలవాటు చేస్తాడు. ఎట్లాంటి అలవాటు చేస్తాడంటే నేను చెప్పినప్పుడు నువ్వు పైకెక్కువ అంటే కింద నుంచి పైకెక్కాలి ఆ కర్ర, పైకి నుంచి కిందకి దిగు అంటే కిందకి పైకి కిందకి పైకి దిగడం ఎక్కడం ప్రాక్టీస్ చేయించి దానికి నేను చెప్పేంత వరకు నువ్వు నేను డప్పు కొట్టినంత వరకు నువ్వు ఆడుతూ ఉండాలి అని దానికి చెప్పడం వల్ల అదేంటంటే వాడు చక్కగా ఆ పని దాంతో చేయిస్తూ వాడు మిగతా ఆటకి సంబంధించినవి లేక వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడం లాంటి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ కోతి తనను బాధించకుండా వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ పని ఎట్లా చేయించవచ్చు అనేది కోతులాడించేవాడు వాడు నేర్చుకున్నాడు. అదేవిధంగా మనందరికీ ఉన్న ఈ మంకీ అనే మైండ్ని స్వామి ఏమంటున్నారంటే ఒక కాన్స్టెంట్ గా ఒక అవేర్నెస్ తో మన బ్రెత్ పైన మన శ్వాస పైన దాన్ని కేంద్రీకృతం చేసి లోపలికి వెళ్తున్న శ్వాస బయటకు వస్తున్న శ్వాస పైనే దాన్ని చూపెడుతూ ఎప్పుడు కూడా గమనించేట్టు చేస్తూ ఉంటే గనక సోహం సోహం అని అనుకోవడం వల్ల అది లోపలికి వెళ్లేది సో అని హమ్ అని బయటకు వచ్చేప్పుడు అనుకోవడం వల్ల అది తత్వమసిగా తయారవుతోంది. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ పని కంటిన్యూస్ గా రిపిటేటివ్ గా జరుగుతున్నది మనలో ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉండడం వల్ల మళ్లీ ఎక్కడికో వచ్చి ఏదో పని అనేది చేయాల్సిన అవసరం లేకుండా ఈ మనస్సుకి ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన వీలున్నంత వరకు అంటే మనం వేరే పనులను చేస్తున్నప్పుడు ఇది అవుతాయా అంటే మొదట మనకి ప్రాక్టీస్ కాకపోవచ్చు అని స్వామి చెప్తారు. అయితే మనం మెల్లిగా అభ్యాసం చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా కూడా మనస్సు ఎంతో కొంత ఈ సోహం పైన ఉండడము లోపలికి వెళ్లే ప్రతి భావము సోహం అనుకోవడం బయటకు వచ్చే దాహం అనుకోవడము ఈ రెండు భావాల వల్ల కూడా తత్వమసి అనేది ఆ మనస్సు మొత్తము కూడా నేనెప్పుడు అదే నేనెప్పుడు కూడా దైవభావమే అని ఒక భావంలో ఉండడం వల్ల అసలు ఆ జీవితమే మారిపోయి దానివల్ల ఒక అధర్మం కాని ఒక హీనమైన ఒక పని కాని అనేది జరగడం అనేది లేకుండా దివ్యమైన ఒక జీవితం మనం అనుభవించిన వాళ్ళు అవుతామని స్వామి చెప్తారు. కాబట్టి టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ అని మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. దాన్ని స్వామి చెప్తున్నారు మనకి ఏంటంటే నువ్వు నీకు స్పిరిచువల్ సాధన కూడా అవుతోంది అట్ ద సేమ్ టైం ఈ జీవితంలో నీకు పనికొచ్చేట్టు నీ మనస్సుని చక్కగా మలుచుకుంటున్నావు మైండ్ని కండిషన్లో పెట్టుకుంటున్నావు కాబట్టి సోహం అనేది మనం చేసుకోవాలి అని ఈ అదే నేను అన్న ఒక తత్వమసి అర్థంలో మనం ఉండిపోవాలి అని స్వామి ఈ పరిస్థితుల్లో చెప్పారు. అంటే ఇది స్పోర్ట్స్ కి సంబంధించి స్వామి చెప్తున్న విషయంలో ఎందుకు చెప్పారని అనుకుంటున్నానంటే స్పోర్ట్స్ లో కూడా మనం నిమగ్నమై ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నప్పుడు 100% మనకి మధ్యలో అడ్డు వచ్చేది మనస్సే. ఈ మనస్సే ఈ అపజయాలు జయాలు లేక వేరే వారి గురించి చెడుగా అనుకోవడము లేకపోతే వారు నాకు అడ్డంగా ఉన్నారని అనుకోవడము అవరోధం అనుకోవడము ఇటువంటి భావాలన్నీ కూడా మనకి కలిగింపజేస్తున్నది ఈ మనస్సు. అందువల్ల ఈ మనస్సుకి జరుగుతున్న విషయం ఏది జరుగుతున్నా అది ఒక ఆట కావచ్చు ఒక పాట కావచ్చు ఒక భజన కావచ్చు మనం ఏదన్నా చేస్తూ ఉండొచ్చు అది జరుగుతున్నప్పుడు జరుగుతున్న దానిపైన అది కేంద్రీకృతమై ఉండే విధానము దానికి అలవాటు కావాలి అంటే ఒక్కసారి అభ్యాసం రాదు ఒక్కసారి జరగదు కాబట్టి అభ్యాసం అనేది ఈ విధంగా జరగచ్చు. కానీ అభ్యాసం చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆటకు మాత్రమే వెళ్లి అభ్యాసం చేయడం ఆట మీద ఫోకస్ చేయడము లేక ఒక పాట మీదే ఫోకస్ చేయడం అనే దాన్ని కాకుండా ఎప్పుడూ కూడా సోహము అన్న ఒక అభ్యాసంలో ఉండిపోతే మనస్సును మనం అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి అది క్రమేణా ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా కేంద్రీకృతం అయిపోవడానికి చాలా సులభంగా ఉంటుంది అన్న ఒక పద్ధతి స్వామి చెప్తున్నారు మనకి. కాబట్టి అందువల్ల ఇది టూ ఇన్ వన్ టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ అనేది కరెక్ట్ గా మనకి ఫిట్ అవుతుంది. ఇక స్వామి తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఆటల్లో పిల్లలకి ఉత్సాహం ఇవ్వడానికి ఫిజికల్ డైరెక్టర్స్ లేక ఎవరైతే ఆ ఆటలు కోఆర్డినేట్ చేస్తున్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పారు స్వామి. ఎందుకంటే ఆ ఆటని సరిగ్గా ఆడించడము ఆ ఆటకి ఒక ఉద్దేశము వీళ్ళకి పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా చెప్పడము అందువల్ల వీరికి ఆట ఆడాలి అన్న ఒక చక్కని సత్సంకల్పం కలగడము దానివల్ల వాళ్ళు వెళ్లి ఆట ఆడగలగడము ఇటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే అధికారులు లేక చుట్టుపక్కల ఎవరైతే ఆట ఆడిస్తున్నారో ఆట ఆడిస్తున్నట్టు దానికి రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి భావం చూపెట్టినప్పుడు మాత్రం అవుతుందని చెప్పారు. ఇక్కడ స్వామి ఒక్క విద్యార్థులు ఆట ఆడేవాళ్లే కాకుండా ఆ ఆట రక్తి కట్టడానికి సంబంధించిన అధికారులు మిగతా వాళ్ళందరికీ కూడా చక్కని సందేశం ఇస్తున్నారు ఏంటంటే ఆట ఎలా ఎనివే మీరు ఆడడానికి వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఆడండి దాన్ని ఎంతో అందరూ కూడా అందరినీ రంజింపచేసేట్టు ఆడాలి దానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తి ధైర్యం అందరికీ ఇవ్వాలి అని మనకి ఒక ఆటల క్రీడారంగానికి సంబంధించిన విషయమే కాకుండా ఏ జీవితంలో ఏం చేసినా కూడా అన్ని రంగాల్లోనూ పనికొచ్చే ఒక చక్కని తర్ఫీదు స్వామి మనకి ఇస్తున్నారు ఏంటంటే ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ షుడ్ బి ఆల్వేస్ ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఎవ్రీబడి హూస్ పార్టిసిపేటింగ్. ఆ పార్టిసిపేషన్కి ఎంకరేజింగ్ గా ఉండాలి మన విధానాలు, కానీ డిస్కరేజింగ్ గా ఉండకూడదు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇందులో మనం, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అనుకుని ఒక ఒక ఎంప్లాయర్ కూడా ఒక ఎంప్లాయీని తీసుకుని చేయిస్తుంటే, పని చేయిస్తుంటే కూడా నేను జీతం ఇస్తున్నాను కదా కాబట్టి వీడేదో పని చేయాలి అన్నట్టు కాకుండా, ఈ పని మీద ఒక చక్కని అవగాహన, చక్కని ఉత్సాహం ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్న మోటివేషన్ క్రియేట్ చేయడానికి ఎంతో దోహదం చేయాలి అధికారి అని స్వామి ఇందులో మనకు చెప్తున్నారు. ఇక ఒక చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ స్వామి ఏం చెప్పారంటే, ఏ ఆట ఆడినా వాలీబాల్ గాని ఫుట్బాల్ గాని స్వామిని పిలుస్తూ ఉండేవాళ్ళ పిల్లలు, వాలీబాల్ ఆడడానికి గాని ఫుట్బాల్ ఆడడానికి కానీ వాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు స్వామి మీరు వచ్చి చూడండి అంటే స్వామి వారిని నిరుత్సాహపరచకూడదని వెళ్లి ఆటలు చూడడం జరిగేది. ఆటలు చూస్తున్నప్పుడు స్వామి ఒకటి చెప్తారు ఏంటంటే, మీరు ఏ ఆట ఆడుతున్నా బాల్ గనక ఒక చోటు ఉంటే అందరూ కూడా ఆ బాల్ దగ్గరికి వచ్చి, అంటే ఫుట్బాల్ గాని అందరూ వచ్చి నేను కొట్టాలి ఆ గోల్ వైపు అనుకోవడము, అది ఒక సెల్ఫిష్నెస్, ఒక సెల్ఫ్ సెంటర్డ్నెస్ లా కనబడుతుంది. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా నాది ప్రాముఖ్యత ఇక్కడ, ఈ కాంపిటేటివ్ సెన్స్ అనేది ఎక్కువైపోయి కోఆపరేటివ్ సెన్స్ తక్కువైపోతుంది, కొలాబరేటివ్ సెన్స్ తక్కువైపోతుంది అనే మాట చాలా పలుసార్లు పలు విధాలు స్వామి ఈ విషయం గురించి చెప్పారు. ఇది అందరము కూడా మన జీవితాల్లో గట్టిగా జీర్ణించుకోవాల్సిన విషయం. ఎందుకంటే టీమ్ వర్క్ అనేది వేరు, ఇండివిజువల్ వర్క్ అనేది వేరు. టీమ్ వర్క్ లో కొలాబరేషన్ అంటే అందరము కలిసి కట్టుగా ఒక రిజల్ట్ కి బాధ్యులము కానీ లేకపోతే ఒక పని చేయాలి కానీ ఏ ఒక్కళ్ళు మాత్రం వచ్చి చేసే విధానం ఉండకూడదు. అయితే ఈరోజు మనకి చిన్నప్పటి నుంచి మనం ఉన్న విద్యా పరిస్థితులు లేకపోతే మనకున్న పద్ధతులు, సొసైటీలో సంఘంలో ఉన్న పద్ధతులు చూస్తుంటే కూడా ఎవరికి వాళ్ళు మాత్రం గొప్పవాళ్లు అని చూపెట్టుకోవడానికి ఉండే విధానంలో మనము తర్ఫీదవుతున్నాము. అంటే నేను కొనుగోసార్లు నేను ఒక భజన పాడుతుంటే కూడా భజన నా భజన మిగతా వాళ్ల భజన కన్నా గొప్పగా ఉండాలి లేక నేనందరం ఇచ్చుకోవాలి అన్న ఒక భావము, లేకపోతే గ్రూప్ గా మనందరం పనిచేస్తున్నప్పుడు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నా కూడా ఇందులో నా పని మాత్రం చాలా గొప్పగా మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి అన్నట్టు ఒక భావము, అన్ని అందుకని మొదటి నుంచి చివరి వరకు నేనే చేసుకుంటూ వెళ్ళిపోతాను అనే ఒక భావము, ఇటువంటివన్నీ మనం పిచ్చి భావాలు పెట్టుకుని అసలు ఆట ఎట్లా ఆడాలో ఆ ఆట నా విధంగా ఆడట్లేదు అని స్వామి చెప్తారు. ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈ వాలీబాల్ లేకపోతే ఫుట్బాల్లోనో ఒక ఫుట్బాల్లో బాల్ ని గనక వాళ్ళు గోల్ వైపు తంతుంటే ఆ బాల్ ఒకళ్ళు నుంచి ఒకళ్ళు పాస్ చేసుకోవడం వల్ల మాత్రమే కరెక్ట్ గా కొలాబరేషన్ అవుతుంది. ఆ పాస్ చేసేది ఎవరెవరు ఎక్కడ ఉండి ఏ విధంగా పాస్ చేస్తే గనక వాళ్ళకి చక్కనటువంటి తర్ఫీదు ఉంది అని వాళ్ళు దానిపైన మాత్రం వాళ్ళు ఫోకస్ చేసుకుంటే చక్కని టీం వర్క్ అవుతుంది. కానీ ఆ టీం వర్క్ కాకుండా ఇండివిజువల్ గేమ్ మీద మాత్రమే ఫోకస్ దృష్టి పెట్టుకున్న వాళ్ళు ఏమంటారంటే, ఎంతసేపు బాల్ నా దగ్గర వచ్చినప్పుడు మాత్రము నేను అటు ఇటు అందరు ఆట కూడా నేనే ఆడుతూ పాస్ చేయకుండా గోల్ వరకు తీసుకెళ్లి కొడితే అప్పుడు అందరూ నా ఫోటో పడుతుంది కదా ఏ పేపర్లోనూ, లేకపోతే నన్నందరూ మెచ్చుకుంటారు కదా అన్న ఒక హీరో వర్షిప్ కి అలవాటు పడిపోయిన ప్రపంచంలాగా. అంటే నేననుకోవడము దీనికి చాలా వరకు కారణం మనము మనకున్న సినిమా ప్రపంచము, వారు చూపెట్టే ఒక పద్ధతి, ఒక హీరోగా మాత్రమే ఒక మనిషి మాత్రమే ఏదో చాలా చేసినట్టు చూపెడుతూ ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అన్కాన్షియస్ గా ఆ మనిషిలాగా తాను ఉండాలని, బిగ్గర్ దెన్ లైఫ్ ఇమేజ్ మనకు ఉండాలని, దానివల్ల వాళ్ళు వెళ్లి ఏ పనైనా వాళ్ళు సాధించగలరు అన్న ఒక పిచ్చి ఆలోచన వల్ల వాళ్ళు తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేకపోతున్న విషయం ఏమిటి అంటే, ఆ విధంగా మనం ప్రయత్నించినప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైతే అవకాశాలు రావట్లేదో వాళ్ళు ఆ ఆటలో ఉన్న కోఆపరేటివ్ స్పిరిట్ వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు మన దగ్గర నుంచి ఆ బాల్ని లాక్కుని మన్ని ఏ విధంగా కించపరచాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ఈ నేను ఏమి పని చేయాలనుకుంటున్నానో అది మంచి పని అని నేను అనుకుంటున్నా కూడా ఆ పని ఎందుకు జరగదు అంటే, చుట్టుపక్కల వాళ్ళని నాతో పాటు నేను తీసుకెళ్లలేకపోతున్నాను కాబట్టి, అందరం కలిసి ఒక ఆటలో ఒక భాగం అని నేను చూపెట్టలేకపోతున్నాను కాబట్టి వాళ్ళని విరోధులు చేసుకుని ఆ విరోధంలో ఉన్న ఒక ఎనర్జీ దాన్ని ఫైట్ చేయడానికే నా ఎనర్జీ అంతా సరిపోతుంది, దానివల్ల మొత్తం టీం మాత్రము కూలిపోతుంది, టీం మాత్రము ఏమాత్రం కూడా బెనిఫిట్ కావట్లేదు అన్న ఒక విషయం మర్చిపోతున్నాం. కాబట్టి ఇది ఒక తెలియంతనం, ఇది ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానం గురించి స్వామి చెప్తూ అన్నారు, ఎంత పిచ్చివాళ్ళం, ఆట ఆడే పద్ధతి ఇది కాదు, చాలా తప్పు అని స్వామి చెప్పారు పిల్లలకి. చెప్పి మీరు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి, ఇదే విషయం డ్రామాలు అది చేస్తున్నప్పుడు కూడా స్వామి చెప్తారు. ఇది ఎటువంటిది అంటే, వేరేవారి డైలాగులు నేను చెప్తే ఎట్లా ఉంటుంది, బాగుండదు. ఆ డ్రామా రక్తి కట్టాలి అంటే నా వరకు సంబంధించి నా రోల్ నేను సరిగ్గా చేయాలి, అక్కడ నా 100% ఇవ్వచ్చు, లేక నేను చేసే రోల్ విధానం బట్టి వేరే వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగి వాళ్ల రోల్ కూడా వాళ్ళు బాగా చేయాలి అని అనిపించాలి, ఆ విధంగా చేయొచ్చు. లేక నేను చేసే పద్ధతి వల్ల వేరే వాళ్ళకి వాళ్ళు మరిచిపోయిన డైలాగులు కూడా గుర్తొచ్చి ఇంకా చక్కగా వాళ్ళు చేసే విధంగా ఉండొచ్చు, ఇన్నో చేయొచ్చు నా రోల్ సరిగ్గా చేయడానికి నా పాత్ర. కానీ నా పాత్ర డైలాగులు మర్చిపోయి ఎదురుకుండా వాళ్ల పాత్రకున్న డైలాగులు కూడా నేను చెప్తాను అంటే అది డ్రామాలో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఏ విధంగా అది మొత్తం అసలు రక్తి కట్టకుండా పాడవుతుందో, అటువంటి ఒక సందర్భం మనము చేస్తున్నాం. ఒకళ్ళు తప్పు చేయడం వల్ల, ఒకళ్ళు ఇటువంటి భావం ఒకటి పెట్టుకోవడం వల్ల క్రమేణా చాలా తొందరగా అందరికీ కూడా ఇటువంటి భావాలు వచ్చి అందరం ఒకళ్ళతో ఒకళ్ళు కాంపిటీషన్లోకి వెళ్తున్నాం తప్ప కొలాబరేషన్లోకి మనం వెళ్లట్లేదు అని ఈ రోజున మనం మాట్లాడుకునే వర్డ్స్ యూజ్ చేసుకుంటే కాంపిటీషన్ కొలాబరేషన్ నేను అంటున్నాను. అయితే స్వామి చాలా సులభంగా ఆయన పద్ధతిలో చెప్పేది మనకేంటంటే, స్వామి ఏమంటారంటే ఇండివిజువల్కి ఏం కాదు, మనము అందరము కూడా అందరితో పాటు కలిసి మన రోల్ మనం ప్లే చేయాలని స్వామి చెప్తారు. ఇక్కడ మనకు ఉత్సాహం ఉండాలి అని. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వాలి, ఆటలో ఉన్న ఉత్సాహం ఉండాలి. కానీ అనవసరమైన నాదే నాకే మొత్తము రావాలి అన్న ఒక దురాశ లేకుండా, ఆ దురాశ కాకుండా కంటెంట్మెంట్, నా రోల్తో నా కంటెంట్మెంట్ కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి, అంబిషన్ ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే స్పిరిచువాలిటీ అని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆట ఈ విధంగా ఆడాలి. ఏ తర్వాత దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, స్పిరిచువాలిటీ అంటే సెపరేట్ గా ఏమీ లేదు అది. మనం ఒక భజన పాడినా కూడా, ఒక సేవ చేసినా, లేకపోతే జీవితంలో ఏ పని చేసినా కూడా అన్నిట్లోనూ ఉన్నది ఒకటే, ఏంటంటే ఈ రెండిట్లో ఉన్న, ఈ ద్వైతంలో ఉన్న విషయాలు, అంటే ఒక అంబిషన్, ఒక కంటెంట్మెంట్, ఈ రెండింటిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాము. దేన్ని కూడా ఎక్కువ తక్కువ కాకుండా మన వల్ల 10 మందికి చుట్టూరా ఉన్న వాళ్ళందరికీ ఒక ఉత్సాహం వచ్చి వారు కూడా ఈ ఆట ఆడాలి అని ఆనందంగా అందరూ మనం కాలం గడపడానికి ఈ విధంగా ఉండొచ్చు అన్న ఒక చక్కని పద్ధతిని ప్రతి ఆట మనకు చూపెడుతుందని స్వామి చెప్తున్నారు. ఈ విషయం మనం మర్చిపోయి ఆ ఆటలో కూడా లేని శత్రుత్వాలు, లేకపోతే కాంపిటీషన్ తెచ్చుకుని దాన్ని కూడా తలనొప్పిగా తయారు చేసుకుంటున్నప్పుడు ఆట కూడా మనకి వేస్తే అని స్వామి ఒక చెప్తారు. ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పి స్వామి చివరికి అన్నారు, ముందు ముందు మీరు ఆడే ఆటల్లో, అంటే ఇక్కడ దురాశ అని చెప్పుకున్నాం కూడా ఇంకొక మాట చెప్పుకోవాలండి. ఆ మాట చెప్పుకుని స్వామి ఉన్నారంటే ఈ దురాశ రావడానికి కూడా ఎక్కువ కోరికలు కారణం అన్నారండి స్వామి. కోరికలు ఉన్నంత వరకు శాంతి లేదు అని చెప్పారు స్వామి. శాంతి అనేది భగవంతుడిచ్చే గిఫ్ట్ కాదు అని చెప్పారు స్వామి. భగవంతుడు ఏమి అక్కడ ఉండి ఓ ఎవరినా తపస్సు చేసి నువ్వు గనక బాగా ప్రేయర్ చేసుకున్నావు కాబట్టి నీకు శాంతి అని వరం నేను ఇస్తున్నాను అని, ఏ భగవంతుడు బయట నుంచి ఇచ్చే వరం కాదు శాంతి అనేది. శాంతి అనేది ఎవరి లోపల వారు ఉంది కాబట్టి మనకున్న నడవడిక, మన నడతలు, లేకపోతే మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఒక్క నిమిషంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు గనక ఇలా జరిగితే బాగుంటుంది, లేకపోతే నేను ఈ జరుగుతున్నది ఈ విధంగా ఉండకూడదు నాకు, లేకపోతే నా మనసులో ఉన్న ఒక మాట వేరే వాళ్ళతో చెప్పలేని నాలో దాచుకోవాలి అని, ఇటువంటి ఏదో లేకపోతే కొంత చెడుతలంపో ఏదో రాగానే చూడండి, మనం గమనిస్తే గనక ఒక్క నిమిషం ఆగి మనం గమనిస్తే మనలో ఉన్న శాంతి తప్పిపోతుంది. అంతవరకు శాంతంగా ఉండొచ్చు, అంతవరకు నార్మల్ గా ఉండొచ్చు, కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది నేను అనుకున్నట్టు చెయ్యట్లేదు, నాకు రావాల్సింది నాకు అనుకున్నట్టు రావట్లేదు, లేక ఇంత ఉన్నదానికన్నా నాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇటువంటి ఒక్క భావన రానివ్వండి, ఆ శాంతి అనేది తప్పిపోతుంది. కాబట్టి శాంతి, నాలో శాంతి అనేది ఏదైతే భగవత్ తత్వంగా ఉందో అది బయట నుంచి ఎవరో ఇచ్చేది కాదు. బయట జరుగుతున్న పరిస్థితులు బట్టి నన్ను నేను ఏ విధంగా మలుచుకుంటున్నాను అన్న దానిపైన మాత్రమే అది ఆధారపడి ఉంది. కాబట్టి స్వామి ఈ విధంగా చెప్పి, ఎట్టి విత్తనము అట్టి ఫలం, కాబట్టి ఆ విత్తనం వేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నాయన, ఎక్కువ కోరికలు పెట్టుకోవద్దు, అతి అత్యాశ వల్లనే, అంటే దురాశ వల్లనే ఇటువంటి అశాంతి అనేది జరుగుతుంది. ఒక్క మనిషిలో కలిగిన అశాంతి వల్ల చుట్టుపక్కలంతా కూడా అశాంతి ప్రబలిస్తుంది అని స్వామి చెప్తూ, కాబట్టి మీరు ఇంత ముందు ముందు ఆడే ఆటలన్నింటిలో కూడా జయాపజయాలు అనేది వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం కాకుండా ఆత్మతృప్తి కోసం మాత్రమే ఆడుకోండి అని చెప్పారు. జీవితంలోనే వేరే వారికి, వారి కోసము మనము ఏదైనా పని చేయాలి అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదని స్వామి చెప్పారు. నువ్వు ఏం చేసినా కూడా నీకోసం చేస్తున్నావు, నీకోసం ఆడుతున్నావు, నీకోసం పాడుతున్నావు, నీకోసం డ్రామా వేస్తున్నావు, నీకోసం జీవితంలో ఉద్యోగాలు చేస్తున్నావు, నీకోసం సంపాదిస్తున్నావు. ఆత్మతృప్తి కోసం ఇదంతా జరుగుతోంది తప్ప వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసేదేమీ లేదు. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని అనుకునే భావం వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ధర్మ మార్గం తప్పిపోయి అది అధర్మ మార్గంలోకి వెళ్తోంది. కాబట్టి అది తగ్గించుకోవాలి అని స్వామి ఇంకొక చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ విషయం స్వామి చెప్పారు. ఏంటంటే తిన్నది జీర్ణం కావాలి కాబట్టి ఆటలాడాలి అన్న ఒక విషయము స్వామి చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం తింటూ ఉన్నాం రోజు, ఆ తినేది కనుక జీవిత మన శరీరాలకి ఒక దృఢత్వం ఇవ్వాలని తింటున్నాం. అయితే ఎంతో అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ తింటూ ఉంటాము అప్పుడప్పుడు, లేక తిన్నది జీర్ణం కాకుండానే మళ్లీ తింటూ ఉంటాం. కాబట్టి అటువంటిది కాకుండా ఆట అనేది ఈ తిన్నదానికి ఈ శరీరానికి ఉపయోగం. అంటే ఫ్యూయల్ ఎట్లయితే మనము కారులో పోస్తే ఆ కారు తిరగడం వల్ల ఫ్యూయల్ ఉపయోగపడుతుందో అదేవిధంగా శరీరము అనే దాంట్లో ఫ్యూయల్ కోసం ఎనర్జీ వచ్చినప్పుడు ఎనర్జీ కూడా ఏదో విధంగా ఉపయోగపడాలి కదా. ఏ విధంగా ఉపయోగపడాలి ఆ ఎనర్జీ అనే దానికి ఆట అనేది ఒక చక్కని ఇది. ఆట చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపయోగపడమే కాకుండా ఈ ఎనర్జీ శరీరానికి వెళ్లవలసిన ఎక్కడికక్కడ వెళ్లవలసిన న్యూట్రియంట్స్ అవన్నీ కూడా శరీరంలో వెళ్తూ ఉంటాయి కాబట్టి శరీరము ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఎనర్జీ ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ ఈ ఆటల వల్ల సరిగ్గా ఉపయోగపడి శరీరం అనవసరంగా లావెక్కడం ఇటువంటివి కాకుండా ఉంటాయి కాబట్టి తిన్నది జీర్ణం కోసం కూడా ఆట ఆడాలి అని చెప్పారు. మొత్తానికి ఈ విధంగా ఎంతో చక్కని ఉదాహరణలతో ఎనాలజిస్తో స్వామి సోదాహరణంగా ఆట గురించి గేమ్ గురించి లైఫ్ ఇస్ ఎ గేమ్ ప్లే ఇట్ అన్నట్టు ఎందుకు ఆడాలి దాన్ని ఏ విధంగా చూడాలి అని విద్యార్థులందరికీ విద్యార్థులే కాకుండా జీవితంలో మనందరికీ ఎందుకంటే అందరము జీవితంలో విద్యార్థులమే కాబట్టి వారందరికీ కూడా ఒక చక్కని మెసేజ్ స్వామి ఇచ్చారు ఇచ్చి కాబట్టి అందరూ కూడా అది ఆటలు ఆడవలసిందే ఆటల్ని ఇటు లైఫ్ ఇస్ ఎ గేమ్ ప్లే ఇట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పారు. ఇక చివరిగా ఈ కల్చరల్ మీట్స్ అయినప్పుడు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు స్వామి ఏ విధంగా డ్రామాలు మనం వేయిస్తారు అన్నది కూడా చాలా సంక్షిప్తంగా మనం చెప్పుకుని ముగిద్దాం. స్వామి లైఫ్ ఈజ్ ఎ డ్రామా ఎనాక్టెడ్ అంటారంటే ఇది ఒక్క గేమ్ మాత్రమే కాదు దాని అదొక విధానం చూడడం లైఫ్ ని. ఇంకోటి లైఫ్ ఈజ్ ఎ డ్రామా అంటే డ్రామాలో ఏం జరుగుతుందండి ఆ డ్రామాకి ఒక డైరెక్టర్ ఉంటారు ఫస్ట్. ఆ డైరెక్టర్ ఏం చేస్తారు ఎవరో ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ డైరెక్టరే స్క్రిప్ట్ రాస్తాడు మోస్ట్లీ. అది రాసినప్పుడు ఆ స్క్రిప్ట్ బట్టి తర్వాత ఏ స్క్రిప్ట్కి ఎవరు ఏది చేయాలి అనేది పాత్రల్ని ఎన్నుకుంటాడు. ఆ పాత్రలకి మనుషుల్ని యాక్టర్స్ని ఎన్నుకున్న తర్వాత వారి వారి స్క్రిప్ట్ వారికి ఇచ్చి ఇది బాగా మీరు మననం చేసుకోండి ఇవి మీ డైలాగులు అని చెప్తారు. అది చెప్పడమే కాకుండా డైలాగ్ చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి అనేది ఒక తర్ఫీదు కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వారు సరిగ్గా చెప్తున్నారా లేదా అనేది తను చూసుకుని సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు తర్వాత 10 మంది ఎదురకుండా డ్రామా ప్రదర్శిస్తారు. ప్రదర్శించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు రోల్ ఆ యాక్టర్ వారి డైలాగుల పైన వారు వారి రోల్ పైన వారు కేంద్రీకృతమై ఉన్నారు కాబట్టి దానివల్ల వారు చక్కగా స్ఫూర్తి చెంది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అలా అందరూ కూడా వారి వారి క్యారెక్టర్స్ చక్కగా వాళ్ళు ప్లే చేసినప్పుడు అది మొత్తం ఒక స్ఫూర్తివంతంగా తయారై చూసేవారికి ఎంతో చక్కని భావం కలుగుతుంది. ఒక యాక్టర్సే కాకుండా దాని వెనకాల ఉన్న మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ రావాల్సింది వాళ్ళందరూ కూడా వారు చక్కగా వారి సమయాల్లో ఆ విషయాలు చేస్తున్నారు కాబట్టి అది ఎంతో రసవత్తరంగా ఉండి ఎటువంటి ఇమోషన్ ఎటువంటి ఫీలింగ్ ఆ సిచ్యువేషన్ రావాలో అటువంటి సిచ్యువేషన్ అది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది నిజమైన జీవితం అనుకుని నమ్ముతున్నారు జనం చూస్తున్నప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. కానీ దాని ద్వారా ఎంతో చక్కని మెసేజెస్ ఎంతో చక్కని ట్రాన్స్ఫర్మేషన్స్ కలుగుతూ ఉంటాయి. నాకు తెలిసి వేమన యోగి వేమన అన్న సినిమా చూసి శివబాలయోగి తన జీవితంలో వైరాగ్యం పొంది ఒక యోగిగా మారాడు అన్న విషయం నేను విన్నాను. కాబట్టి ఒక సినిమా వల్ల కూడా ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రావచ్చు ఒక డ్రామా వల్ల ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనుషుల్లో రావచ్చు కాబట్టి మనతో డ్రామాలు కూడా వేయిస్తారు స్వామి స్టూడెంట్స్ తో. స్వామి ఇది చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు త్యాగయ్య వేషం నాగయ్య వేస్తే త్యాగయ్యగా నాగయ్య వేషం వేస్తే తాను త్యాగయ్యని అని అనుకుని ఎంతో ఇన్వాల్వ్ అయ్యి రోల్ వేస్తున్నా కూడా ఎప్పుడూ కూడా తాను నాగయ్యని అన్న విషయం మర్చిపోడు అని చెప్పారు స్వామి. తాను నాగయ్యని అన్న విషయం మర్చిపోకుండా ఆ వేషం చక్కగా వేసి దానికి రక్తి కట్టిస్తాడు కాబట్టి అదేవిధంగా మనందరము ఈ జీవితంలో స్వామి మనకి ఇచ్చిన ఈ రోల్ అనేది వేస్తుంటే కూడా కానీ నేను ఆత్మస్వరూపాన్ని నేను ఒక దివ్యమైన స్వామిలో ఒక పార్టీని మాత్రమే ఒక అంశాన్ని మాత్రమే అన్న విషయం మర్చిపోకుండా నేను ఉన్నప్పుడు నా వల్ల ఏ సిచ్యువేషన్లో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆటల్లో అధర్మం చేయడానికి అవకాశాలు ఎన్నో వచ్చినా కూడా అటువంటి అధర్మం అనేది మన ద్వారా జరగదు. అదేవిధంగా 10 మంది మన చుట్టూ ఆడుతున్న వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తూ మనము ఈ ఆట ఆడతాము. కాబట్టి డ్రామాకి ఆటకి ఎక్కువ తేడా ఏం లేదా విధంగా చూసుకుంటే అందువల్ల ఇది నేను నాగయ్యని అని తెలుసుకుని నాగయ్య ఏ విధంగా వేస్తున్నాడు అంటే నేనెవరు అనేది ఫస్ట్ మొట్టమొదటి మనకు తెలుసుకోవాలి అని స్వామి ఎంక్వైరీ సెల్ఫ్ ఎంక్వైరీ అన్నిటికన్నా సత్యాన్వేషణ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పారు స్వామి. సత్యాన్వేషణతో మొట్టమొదటి నేనెవరు అని అనుకుని స్వామి చెప్పినట్టు సోహం సోహం అన్న ఒక మంత్రం మనం చేసుకుంటూ దానిగా నేను ఎప్పుడూ గుర్తుండిపోయి ఈ నాటకము అన్న స్టోరీలో నేను పాల్గొంటూ ఈ స్టోరీ వేసినా కూడా అంటే శివకుమార్ అనేది నేను ఈ పలానా ఫ్యామిలీలో ఉన్నాను లేకపోతే ఈ ఉద్యోగం చేస్తున్నాను ఇటువంటి ఏ స్టోరీ ఉన్నా కూడా అది క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీ మాత్రమే నేను మాత్రము చైతన్య స్వరూపం గాతం స్వరూపంగా ఉన్నాను అన్న భావం మర్చిపోకుండా నేను ఎంతవరకు ఉండగలను ఆ అవేర్నెస్ లో, అంతవరకు నాకు ఇది చాలా రక్తి గడుతోంది అన్న విషయం స్వామి చెప్పారు. అలా స్వామి మనకి డ్రామాస్ డైరెక్ట్ చేసినప్పుడు ప్రతి సీను ప్రతి డీటెయిల్లోకి వెళ్లి వాటిని చక్కగా మనం ఏ విధంగా మన డ్రెస్ ఉండాలి, ఏ విధంగా మన హావభావాలు ఉండాలి, ఏ విధంగా మన కనుసైగల ఉండాలి, ఏ విధంగా మన ఉచ్చారణ ఉండాలి, ఏ విధంగా మన పాట ఉండాలి, ఇలాంటి డీటెయిల్లోకి వెళ్లి మనకి చెప్పడంలో ఒక అర్థం, సంకేతికంగా మనం ఏం తీసుకోవాలి అంటే ఈ లైఫ్లో మనము ఏది కూడా దాటి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఏదో రిజల్ట్ కోసం చూసుకుంటూ ఈ డ్రామాకి చివరి అందరూ కరతాల ద్వారా చేయాలనుకోకలేదు. ప్రతి చిన్న విషయాన్ని ఆ విషయాన్ని అప్పుడు మాత్రము ప్రతిదీ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్ కాదు. భగవత్ సృష్టిలో ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ ముఖ్యమే. కాబట్టి అటువంటి ముఖ్యమైన ఈ విషయాన్ని నేను భావించి వాటి మీద శ్రద్ధ వహించి నా 100% భగవత్ప్రీతి అర్థంగా నేను ఇవ్వగలిగినప్పుడు అది చక్కని రక్తి కట్టి అది ఎంతో చక్కని భావాలందరికీ కలిగించి ఈ డ్రామా మొత్తాన్ని విజయవంతం చేస్తుంది అన్న ఒక చక్కని సందేశము ఆట ద్వారాను డ్రామా ద్వారాను మనకు స్వామిస్తున్నారు భావిస్తూ నేను ముగిస్తున్నాను. సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వర అర్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 3 గంటలు. మరికొద్దిసేపట్లో బ్రదర్ చందు విజయ్ అందించనున్న లవ్ టు లవ్ కార్యక్రమాన్ని మీరు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.